ఎక్కువ ముఖ్యమైన ప్రశ్నలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిని మనమందరము ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొంటాము. ఇదో ఇలాంటి ప్రశ్న, పాస్టర్లు సహితం అడిగే ప్రశ్న. పాస్టర్ జాన్ గారు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. నేను దుబాయ్లో ఒక పాస్టర్గా పరిచర్య చేస్తున్నాను. నా అంతరంగములో పరిశుద్ధాత్మ ఉన్నాడని నేను ఖచ్చితంగా ఎలా తెలుసుకోగలనో చెప్తారా? నేను 8 సంవత్సరాల వయసులో రక్షింపబడ్డాను. ఇప్పుడు నా వయసు 33. నా జీవితంలో పరిశుద్ధాత్మ శక్తిని నేను ఇంతవరకు గొప్పగా అనుభవించలేదు. నేను పరిశుద్ధాత్మతో ఎలా నింపబడవచ్చునో మీరు వివరిస్తే చాలా బాగుంటుంది. నేను మీకు కృతజ్ఞుడనై ఉంటాను. అది ఎలా ఉంటుంది?
మొదట ఒక విషయాన్ని స్పష్టం చేస్తాను. మన స్నేహితుడు 2 ప్రత్యేకమైన ప్రశ్నలు అడుగుతున్నాడు. తను 2 వేర్వేరు ప్రశ్నలు అడుగుతున్నాడని అతనికి తెలుసో లేదో నాకు స్పష్టంగా తెలియదు. కాబట్టి మొదటిగా బైబిల్ ప్రకారం ఇవి 2 వేర్వేరు ప్రశ్నలని తను అర్థం చేసుకునేటట్టు నేను చేయాలి. అతని మొదటి ప్రశ్న, నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడని నాకు ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది? అతని 2వ ప్రశ్న, నేను పరిశుద్ధాత్మతో ఎలా నింపబడగలను? కొంతకాలం పాటు నిజమైన క్రైస్తవ జీవితం జీవిస్తూ కూడా పరిశుద్ధాత్మచేత నింపబడి ఉండకుండుట సాధ్యమే. ఈ విషయం అతనికి తెలుసో లేదో నేను ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను. అయితే ఒక వ్యక్తి అంతరంగంలో పరిశుద్ధాత్మ మొత్తానికే నివసించట్లేదంటే అతడు లేదా ఆమె క్రైస్తవులైయుండుట సాధ్యం కానే కాదు. క్రైస్తవులైయుండడం అంటే క్రీస్తు ఆత్మను కలిగియుండడం అని అర్థం. రోమా 8:9లో దేవుని ఆత్మ మీలో నివసించియున్న ఎడల మీరు ఆత్మస్వభావము గలవారేగాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు అని రాయబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ లేనివారు క్రైస్తవులు కారు. ఎఫెసీ 5:18లో అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మను కలిగి ఉన్న క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అది ఎలా చెప్పగలమంటే, 1వ అధ్యాయంలో పౌలు, మీరు అంటే నా లేఖను చదువుతున్న శ్రోతలు క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడని సెలవిచ్చాడు. 1వ అధ్యాయం 13-14 వచనాలు. ఆ తరువాత ఎఫెసీ 5:18-20లో ఇలా సెలవిస్తున్నాడు, మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే అంటే క్రైస్తవులైన మీరు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న మీరు ఆత్మపూర్ణులైయుండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మసంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడునూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటాడు. అంటే పరిశుద్ధాత్మతో నింపబడడం కొన్నిసార్లు ఎక్కువగా కొన్నిసార్లు తక్కువగా ఉండే పరిశుద్ధాత్మ శక్తి యొక్క ఒక స్థాయి లేదా ఒక లక్షణమై ఉన్నదని మరో మాటలో చెప్పొచ్చు. ఉదాహరణకు అపొస్తలకార్యములు 4:31లో ప్రార్థన చేయడానికి ప్రజలు కూడుకున్న సందర్భంలో వారు అంటే క్రైస్తవులు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించెను, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అని రాయబడింది. కావున అతిశయపూర్వకమైన అమూల్యమైన మధురమైన శక్తివంతమైన అసాధారణమైన అనుభవాల్లో ఒకటైన పరిశుద్ధాత్మతో నింపబడమంటే మనం క్రీస్తు కొరకు సాక్ష్యమివ్వడానికి మరింత సిద్ధంగా స్వతంత్రంగా మరియు ధైర్యంగా ఉండడం అని అర్థం. లేదా ఎఫెసీ 5:5 ప్రకారం పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు మనం కీర్తనలతోనూ సంగీతములతోనూ మరియు ఆత్మసంబంధమైన పాటలతోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు ఉప్పొంగిపోవడానికి మరింత సిద్ధంగా స్వతంత్రంగా మరియు ఆసక్తి గలవారముగా ఉంటామని అర్థం. పరిశుద్ధాత్మను కలిగియుండు వారు క్రైస్తవులుగా గుర్తించబడతారు. పరిశుద్ధాత్మ లేకుండా ఒక్కరూ కూడా క్రైస్తవులై ఉండలేరు. పరిశుద్ధాత్మ లేని క్రైస్తవులు లేరు. విశ్వాసులందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలని కోరుకోవాలి. ఎందుకంటే ఆ నింపుదల క్రీస్తును మహిమపరిచే స్వేచ్ఛను, ధైర్యము మరియు శక్తిని అనుభవించేలా చేస్తుంది. ఈ సోదరుడు, అలాగైతే నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడని నాకెలా తెలుస్తుంది అని అడుగుతున్నాడు. నీవు వాస్తవంగా క్రైస్తవుడవై ఉన్నట్లయితే, నీవు నిజంగా తిరిగి జన్మించినట్లయితే నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడని నీకు తెలుస్తుంది. ఈ ప్రశ్నకు బైబిల్ ప్రకారంగా జవాబివ్వడానికి, ముఖ్యంగా నీవు క్రీస్తును అంగీకరింపక ముందుండిన పరిస్థితి నీకు తెలియాలి. ఇది చాలా ముఖ్యం. క్రీస్తును ఎప్పుడు అంగీకరించారో మనకు జ్ఞాపకం ఉండాల్సిన అవసరం లేదు. నాకు కూడా తెలియదు, అది నీకు స్పష్టంగా చెబుతున్నాను. మనమెంత చెడ్డవారమో అన్న సంగతి మన అమ్మానాన్నలకు లేదా మనకు జ్ఞాపకం ఉండడం లేదా మన గురించి తెలిసిన వారు ఇచ్చే సాక్ష్యం, వీటిని బట్టి కాదు గాని బైబిల్ నుండి మనకు తెలిసుండాలి. మన పరిస్థితి గురించి బైబిల్ నుండి మనం స్పష్టంగా తెలుసుకోగలం. అనేకులు, వేలాది మంది అని కూడా చెప్పొచ్చు, వీళ్ళు క్రీస్తును అంగీకరింపక ముందుండిన పరిస్థితి గురించి చాలా తక్కువగా, అస్పష్టంగా బోధింపబడి ఉన్నారు. బైబిల్ దీని గురించి చెప్పేదేంటంటే, మనము క్రీస్తును అంగీకరింపక మునుపు ఆత్మ సంబంధంగా చచ్చిన వారమయ్యుంటిమి. Ephesians 2:1-5. మనము దేవుని ఆత్మ విషయాలను అంగీకరించలేకుండా ఉన్నాం. 1 Corinthians 2:14. పౌలు చెబుతున్నట్టు మనం దేవునికి లోబడలేని లేక దేవుణ్ణి సంతోషపరచలేని శరీర స్వభావం గలవారమయ్యున్నాం. Romans 7:8. మన చిత్తాలను, మన హృదయాలను, మన మనస్సులను, మన భావోద్రేకాలను, వీటన్నింటినీ మార్చుకునే శక్తి మనకు లేదు. మనం పూర్తిగా అప్పుడు దేవునికి దూరమై ఉన్నాం. అలాగైతే పరిశుద్ధాత్మను మనం ఎలా పొందాం? అదొక అద్భుత కార్యం. అది సార్వభౌమ కృపయ్యుండింది. మనం పూర్తిగా నిస్సహాయులమై ఉన్నప్పుడు దేవుని కృప సార్వభౌమ రీతిలో మనకు వర్తింపజేయబడింది. 3:8 గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో, ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉండునని యేసు చెబుతాడు. అద్భుతం జరిగింది. పరిశుద్ధాత్మ మన కన్నులు తెరిచాడు. Apostles 16:14. నీవు సువార్త వెలుగును మరియు క్రీస్తు మహిమను చూచునట్లు దేవుడు నీ హృదయంలో సర్వశక్తివంతంగా ప్రకాశించాడు. నీవిక మీదట చచ్చిన వాడవై ఉండకుండా, ఇక మీదట గుడ్డివాడవై, దేవునికి శత్రువై, దేవుణ్ణి సంతోషపరచని వాడివై ఉండకుండా, తిరుగుబాటు చేయకుండా, సిలువను వెర్రితనముగా ఎంచకుండా ఆయన నీకు జీవాన్ని ప్రసాదించాడు, నీకు జీవమునిచ్చాడు. గనుక నీవు సువార్తలో క్రీస్తు మహిమను చూశావు. ఆ మహిమను మరి ఎక్కువ అందంగా, లోకంలోని ఇతర వాటికంటే కూడా మరి ఎక్కువ కోరుకొన్నదగినదిగా నువ్వు చూశావు. నీవు దేవుని ఆత్మచేత సజీవుడవుగా చేయబడ్డావు. దేవుడు నీకు నిజమైన వాడుగా, అమూల్యమైన వాడుగా మరియు సుందరమైన వాడుగా అయ్యాడు. నీ గుడ్డితనమంతా తొలగిపోయింది. పాపమిచ్చే వాగ్దానము కంటే సిలువ, క్రీస్తు, ఆయన మార్గము మరియు ఆయన వాక్యము మరి ఎక్కువ ఆకర్షణీయంగా ఉన్నట్టు నువ్వు తెలుసుకున్నావు. దేవుని పట్ల వైరం కలిగి ఉండడానికి బదులుగా నీవాయనను ప్రేమించావు గనుక ఆయనను ఇంకా సంతోషపెట్టాలని ఆశించావు. సందేహము, అనుమానము మరియు కఠినత్వానికి బదులుగా ఆయన వాగ్దానాలే నిజమైనవని గ్రహించి వాటిని నమ్మావు. ఆ వాగ్దానాల మీదే ఆధారపడ్డావు. క్రీస్తు ఇప్పుడు నీకు గొప్ప నిధిగా అయ్యాడు. నువ్వు సజీవంగా ఉన్నావని ఈ విధంగా తెలుసుకున్నావు. నీవు మారుమనస్సు పొందావని ఇలా తెలుసుకున్నావు. ఈ విధంగా నీవు విశ్వాసం గలవాడవై ఉన్నావు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడని ఇలా తెలుసుకుంటున్నావు. అద్భుత కార్యాలు చేసే దేవుని ఆత్మ నీలో లేకపోతే వీటన్నింటిలో ఏది కూడా నీలో సంభవించేది కాదు. అయితే వీటిని గూర్చి, అంటే నీవు చచ్చిన వాడవై ఉన్నప్పుడు, దేవుని ఆత్మ యొక్క సార్వభౌమ కార్యం నీలో జరిగితేనే తప్ప నీలో ఇంత చక్కని మార్పు సాధ్యమయ్యేది కాదని బైబిల్ నీకు బోధిస్తే తప్ప నీకీ విషయాలు తెలియవు. దీనంతటికీ నీ నిర్ణయమే కారణమని నీకు ఎవరైనా బోధించినట్లయితే నేను మళ్ళీ చెబుతున్నాను, ఎందుకంటే ఈ అభిప్రాయం చాలా ఎక్కువగా వ్యాపించింది. ఇది నాశనకరమైన అభిప్రాయం కూడా. దీనంతటికీ నీ నిర్ణయమే కారణమని నీకెవరైనా బోధించినట్లయితే నీలో కలిగిన మార్పుకు నువ్వు పెద్దగా ఆశ్చర్యపడవు. అలా భావిస్తే నువ్వు తిరిగి జన్మించావనడానికి, పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడనడానికి నిజమైన రుజువు నీలో ఉండదు. రక్షణ విషయంలో దేవుని సార్వభౌమాధికారాన్ని కాదనే వారందరి గురించి ఇది చాలా బాధకరమైన సంగతి. నీకు నీవు ఈ ప్రశ్న వేసుకో, దేవుని సార్వభౌమ కృపను బట్టియే నీవు ప్రతి ఉదయం క్రీస్తునందలి విశ్వాసిగా మేల్కొంటున్నావు గనుక నువ్వు ఆశ్చర్యపడుతున్నావా? నువ్వు తిరిగి జన్మించావనడానికి రక్షణార్థమైన నిజమైన విశ్వాసమే నంబర్ 1 రుజువయ్యుంది. యోహాను సువార్త 5:1 యేసే క్రీస్తయున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు అని రాయబడింది. అంటే అతడు దేవుని ఆత్మ మూలముగా పుట్టియున్నాడు మరియు దేవుని ఆత్మను కలిగియున్నాడు అని అర్థం. కాబట్టి టోనీ, మనమిక్కడ ఆపడం మంచిదనుకుంటున్నాను. నీవు పరిశుద్ధాత్మతో నింపబడటం ఎలా అని అతడు అడిగాడని నాకు తెలుసు. దాని గురించి నేనేమీ చెప్పలేదు. కానీ నేను పరిశుద్ధాత్మతో ఎలా నింపబడగలను అనే అతని రెండవ ప్రశ్నకు జవాబు చాలా పెద్దగా ఉంది. స్థలాభావం వలన దాన్నిక్కడే నేను ఆపేస్తున్నాను. అతడు అడిగిన ప్రశ్న యొక్క సారాంశాన్ని మనమిక్కడ తెలియజేశామని నేను అనుకుంటున్నాను. మన జీవితాల్లో పరిశుద్ధాత్మ పనిచేయుచున్నాడని వివేచనాత్మకంగా మనం ఎలా చెప్పగలం? దీనికి బైబిల్ ప్రకారమైన ప్రధాన జవాబేంటి? అదేంటంటే, మనము చచ్చిన వారమై ఉండగా ఆయన మనలను మరలా బ్రతికించాడు, క్రీస్తును మన సర్వోన్నతమైన నిధిగా చేశాడు.